ಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತವಕಮಕರಾಂದಸೃತಿಧರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಗಾ ಜನ್ಮ ಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಂಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಹಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ. ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ. ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಚ್ಚಿದಾನಂದರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತ್ಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಯಂ ಪ್ರವ್ರಜಂತಮನುಪೇತಮಪೇತಕೃತ್ಯಂ ದ್ವೈಪಾಯನೋ ವಿರಹಕಾತರಾದುಹಾವ ಪುತ್ರೇತಿ ತನ್ಮಯತಯಾ ತರವೋಭಿನೇದುಃ ತಂ ಸರ್ವಭೂತಹೃದಯಂ ಮುನಿಂ ಆನತೋಸ್ಮಿ. ನಿಗಮಕಲ್ಪತರೋರ್ಗಳಿತಂ ಫಲಂ ಸುಖಮುಖಾತ್ ಅಮೃತದ್ರವಸಂಯುತಂ ಪಿಬತ ಭಾಗವತಂ ರಸಮಾಲಯಂ ಮುಹುರಹೋ. ರಸಿಕಾಃ ಭುವಿ ಭಾವುಕಾಃ ವಸುದೇವಸುತಂ ದೇವಂ ಕಂಸಚಾಣೂರಮರ್ದನಂ ದೇವಕೀ ಪರಮಾನಂದಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಅತ ಸೀಪುಷ್ಪಸಂಕಾಶಂ ಹಾರನೂಪುರಶೋಭಿತಂ ರತ್ನಕಂಕಣಕೇಯೂರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಕುಟಿಲಾಲಕಸಂಯುಕ್ತಂ ಪೂರ್ಣಚಂದ್ರನಿಭಾನನಂ ವಿಲಸತ್ಕುಂಡಲಧರಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಮಂದಾರಗಂಧಸಂಯುಕ್ತಂ ಚಾರುಹಾಸಂ ಚತುರ್ಭುಜಂ ಬರ್ಹಿ ಪಿಂಚಾವಚೂಡಾಂಗಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಉತ್ಫುಲ್ಲ ಪದ್ಮಪತ್ರಾಕ್ಷಂ ನೀಲಜೀಮೂತಸನ್ನಿಭಂ ಯಾದವಾನಾಂ ಶಿರೋರತ್ನಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ಗೋಪಿಕಾನಾಂ ಕುಚದ್ವಂದ್ವಕುಂಕುಮಾಂಕಿತವಕ್ಷಸಂ ಶ್ರೀನಿಕೇತಂ ಮಹೇಶ್ವಾಸಂ ಕೃಷ್ಣಂ ವಂದೇ ಜಗದ್ಗುರುಂ. ஜோதிராதித்யாய நமஹ. ஓம் சுஜ்ஞானாம் புத்திசந்திரமசே நமஹ. ஓம் வர்ணாஸ்ரம பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் ஸ்ரீமதே நமஹ. ஓம் முக்தி பிரதாயகாய நமஹ. ஓம் சிஷ்யோபதேச நிரதாய நமஹ. ஓம் பக்தாபீஷ்ட பிரதாயகாய நமஹ. ஓம் சூக்ஷ்ம தத்துவ ரகஸ்ய ஞாய நமஹ. காரியாகாரிய பிரபோதகாய நமஹ. ஓம் ஞானமுத்ராஞ்சிதகராய நமஹ. ஓம் சிஷ்யஹ்ருத்த அபஹாரகாய நமஹ. ஓம் பரிவ்ராஜாஸ்ரமோத்தத்ரே நமஹ. ஓம் சர்வசத்ர ஸ்வதந்திரத்யே நமஹ. ஓம் அத்வைத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் சாக்ஷாத் சங்கர ரூபத்ருதே நமஹ. ஓம் ஷண்மத ஸ்தாபனாச்சாரியாய நமஹ. ஓம் த்ரயீ மார்க்க பிரகாசகாய நமஹ. ஓம் வேத வேதாந்த தத்வஜ்ஞாய நமஹ. ஓம் துர்வாதி மதகண்டனாய நமஹ. ஓம் வைராக்ய நிரதாய நமஹ. ஓம் சாந்தாய நமஹ. ஓம் சம்சாரார்ணவ தாரகாய நமஹ. ஓம் பிரசன்னவதனாம் போஜாய நமஹ. ஓம் பரமார்த்த பிரகாசகாய நமஹ. ஓம் புராண ஸ்மிருதி சாரஜ்ஞாய நமஹ. ஓம் நித்யதிருப்தாய நமஹ. ஓம் மகதே நமஹ. ஓம் சுசியே நமஹ. ஓம் நித்யானந்தாய நமஹ. ஓம் நிராதங்காய நமஹ. ஓம் நிஸ்ஸங்காய நமஹ. ஓம் நிர்மலாத்மகாய நமஹ. ஓம் நிர்மமாய நமஹ. ஓம் நிரஹங்காராய நமஹ. ஓம் விஸ்வவந்த்ய பதாம்புஜாய நமஹ. ஓம் சத்வப்ரதானாய நமஹ. ஓம் சத்பாவாய நமஹ. ஓம் சங்க்யாதீத குணோஜ்வலாய நமஹ. ஓம் அரகாய நமஹ. ஓம் சாரஹ்ருதயாய நமஹ. ஓம் சுதியே நமஹ. ஓம் சாரஸ்வத பிரதாய நமஹ. ஓம் சத்யாத்மனே நமஹ. ஓம் புண்ணியசீலாய நமஹ. ஓம் சாங்கியயோக விசக்ஷணாய நமஹ. ஓம் தபோராசியே நமஹ. ஓம் மகாதேஜசே நமஹ. ஓம் குணத்ரய விபாக விதே நமஹ. ஓம் கலிக்னாய நமஹ. ஓம் காலகர்மஜ்ஞாய நமஹ. ஓம் தமோகுண நிவாரகாய நமஹ. ஓம் பகவதே நமஹ. ஓம் பாரதீஜேத்ரே நமஹ. ஓம் சாரதாக்வான பண்டிதாய நமஹ. ஓம் தர்மாதர்ம விபாகஜ்ஞாய நமஹ. ஓம் லக்ஷ்ய பேத பிரதர்சகாய நமஹ. ஓம் நாதபிந்து கலாபிஜ்ஞாய நமஹ. ஓம் யோகி ஹுருத் பத்மபாஸ்கராய நமஹ. ஓம் அதீந்திரிய ஜ்ஞான நிதயே நமஹ. ஓம் நித்யானித்ய விவேகவதே நமஹ. ஓம் சிதானந்தாய நமஹ. ஓம் சின்மயாத்மே நமஹ. ஓம் பரகாய பிரவேசகுருதே நமஹ. ஓம் அமானுஷ சரித்ராட்யாய நமஹ. ஓம் க்ஷேமதாயினே நமஹ. ஓம் க்ஷமாகராய நமஹ. ஓம் பவ்யாய நமஹ. ஓம் பத்ரப்ரதாய நமஹ. ஓம் பூரிமஹிம்னே நமஹ. ஓம் விஸ்வரஞ்சகாய நமஹ. ஓம் ஸ்வப்ரகாசாய நமஹ. ஓம் சதாதாராய நமஹ. ஓம் விஸ்வபந்தவே நமஹ. ஓம் சுபோதயாய நமஹ. ஓம் விசாலகீர்த்தயே நமஹ. ஓம் வாஜீஷாய நமஹ. ஓம் சர்வலோகஹிதோத்சுகாய நமஹ. ஓம் கைலாசயாத்ரா சம்ப்ராப்த சந்திரமௌலி பிரபூஜகாய நமஹ. ஓம் காஞ்சியாம் ஸ்ரீசக்கரராஜாக்கிய யந்திரஸ்தாபன தீட்சிதாய நமஹ. ஓம் ஸ்ரீசக்ராத்மகதாடங்கதோஷிதாம்பா மனோரதாய நமஹ. ஓம் ஸ்ரீ பிரம்மசூத்ரோபனிஷத் பாஷ்யாதி கிரந்த கல்பகாய நமஹ. ஓம் சதுர்திக் சதுராம்னாய பிரதிஷ்டாத்ரே நமஹ. ஓம் மகாமதயே நமஹ. ஓம் திசப்தி மதோச்சேத்ரே நமஹ. ஓம் சர்வதிக் விஜய பிரபவே நமஹ. ஓம் காஷாய வசனோபேதாய நமஹ. ஓம் பஸ்மோத்தூளித விக்ரஹாய நமஹ. ஓம் ஜானாத்மகைகதண்டாட்யாய நமஹ. ஓம் கமண்டலுல சத்கராய நமஹ. ஓம் குருபூமண்டலாச்சாரியாய நமஹ. ஓம் பகவத்பாத சஞ்ஞகாய நமஹ. ஓம் வியாசசந்தர்சன பிரேதாய நமஹ. ஓம் ரிஷ்யசுருங்க புரேஸ்வராய நமஹ. சௌந்தர்யலஹரி முக்கிய பகுஸ்தோத்திர விதாயகாய நமஹ. ஓம் சதுஷஷ்டி கலாபிஜ்ஞாய நமஹ. ஓம் பிரம்மராட்சசமோட்சதாய நமஹ. ஓம் ஸ்ரீமன் மண்டன விசிராக்கிய ஸ்வயம்பூஜய சன்னுதாய நமஹ. ஓம் தோட்டகாச்சாரிய சம்பூஜ்யாய நமஹ. ஓம் பத்மபாதார்ச்சிதாங்கிரிகாய நமஹ. ஓம் ஹஸ்தாமலக யோகேந்திர பிரம்மஜான பிரதாயகாய நமஹ. ஓம் சுரேஸ்வராக்கிய சச்சிஷ்ய சந்யாசாஸ்ரமதாயகாய நமஹ. ஓம் நிருசிம்ஹ பக்தாய நமஹ. ஓம் சத்ரத்னகர்பஹேரம்ப பூஜகாய நமஹ. ஓம் வியாக்யா சிம்ஹாசனாதீசாய நமஹ. ஓம் ஜெகத் பூஜ்யாய நமஹ. ஓம் ஜெகத்குரவே நமஹ. ஓம் ஸ்ரீமச்சங்கர பகவத் பாதாச்சாரிய சுவாமினே நமஹ. 32வது காரியக்ரமலோ ஸ்வாகதம் பலுகுது. ஒక రోజున శ్రీకృష్ణ పరమాత్మ బృందావనంలో గోవులు మేపుతూ భాండీరకమనే ఒక చెట్టు కింద కూర్చునుండగా అక్కడికి హఠాత్తుగా నారద మహర్షి వేంచేశాడు. శ్రీకృష్ణుడు ఇక దుష్ట శిక్షణ చేయడానికి, అందులో ముఖ్యంగా కంస సంహారం చేయడానికి సమయం వచ్చేసింది కనుక ఆయన శ్రీకృష్ణ పాదపద్మాలకి భక్తితో నమస్కరించాడు. ఇక్కడే ఒక పెద్ద సమస్య వస్తూ ఉంటుంది. నారదుడు చూస్తే సమస్త లోకాలకి గురువు, కనిపించే ప్రతి ప్రాణి నారదుండి సద్గురువుగా భావిస్తుంది. అందులో ముఖ్యంగా నందాదులకి నారదుడు అంటే అపార గౌరవం. ఆ నారదుడు శ్రీకృష్ణుడి పాదాలకి, సరిగ్గా అప్పటికి కృష్ణుడి వయసు 8 ఏళ్ళు, 8 సంవత్సరాలు ఇంకా నిండలేదు పూర్తిగా, అలాంటి బాలుడి పాదాలకి నమస్కరిస్తూ ఉంటే ఈ నందుడికి యశోదకి వీళ్ళందరికీ ఒక రకమైన భయం అయ్యాడు. చంటి పిల్లవాడికి ఒక మహాత్ముడు, పెద్దవాడు, గురువు లాంటి వాడు నమస్కరించడం ఏమిటని. ఎన్ని మహిమలు చూపించాడు కృష్ణుడు, గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడే ఆయన పరమాత్మని అర్థమైంది. వీళ్ళందరినీ నిన్న కూడా చెప్పుకున్నాం, బ్రహ్మహ్రదంలో ముంచి, యమునా నది మడుగులో ముంచి అక్రూరుడికి చూపించిన లోకం చూపించాడని నిన్నటి ఘట్టంలో మీరు అందరూ విన్నారు. అంత పరమలోకం చూపించిన, వైకుంఠం చూపించి, హంసస్వరూపం చూపించిన మళ్ళీ భ్రమలో పడిపోతున్నారట. అంటే ఈ మాయ ఎంత ప్రమాదమైందో ఆలోచించండి. అనుక్షణం భాగవతం మహామాయా ప్రభావం వల్ల, విష్ణుమాయా ప్రభావం వల్ల ఆయన పక్కనుంటూ కూడా గుర్తిస్తూ మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఈ మరుపే మానవుణ్ణి మళ్ళీ మళ్ళీ జన్మలెత్తడానికి మూలకారకుండి చేస్తుంది. ఇందులోంచి బయటపడాలంటే ఏం చేయాలి? అయితే సంపూర్ణంగా శరణాగతిన్నా పొందాలి, లేదా ఆయనని ప్రేమిస్తే చాలట. నందాదులు ఎందుకు భ్రష్టులు కాలేదు అని అందరికీ అనుమానం వచ్చింది. నందుడికి యశోదకి కృష్ణుడి మీద ఉన్న అపార ప్రేమ భక్తి వల్ల, గోపికలకున్న అవ్యాజమైన ప్రేమ వల్ల ప్రేమ అన్నిటినీ జయిస్తుంది గనక, అజ్ఞానికి కూడా ప్రేమే చివరికి తరణోపాయం గనక, వాళ్ళకి జ్ఞానం లేకపోయినా వాళ్ళు ఎప్పటికప్పుడు కృష్ణుడి మాయలో పడుతున్నా ఆ ప్రేమ వల్ల మాత్రమే తరించారు. ఇంతటి ప్రేమ తక్కిన భక్తులకు లేకపోవటం వల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ ఎక్కువ జన్మలు ఎత్తవలసి వచ్చింది. మీరు చూడండి, ఎక్కడైనా నందుడికి యశోదకి, దేవకి వసుదేవులకి, వీళ్ళెవరికి మళ్ళీ పునర్జన్మ లేదన్నాడు ఆయన. ఇదే మరి, ఇంతకంటే ఎక్కువ భక్తితో పూజించిన ఎంతోమంది భక్తులు ఉన్నారు, ఉద్ధవుడికి కూడా మళ్ళీ పునర్జన్మ ఉందన్నాడు ఆయన, తెలుసిన. దీన్ని బట్టి ఏం తెలుస్తుందన్నమాట, మన జ్ఞానము, మన సాన్నిహిత్యం వీటన్నిటికంటే అపారమైన ప్రేమ భక్తి. భక్తిలో కూడా ప్రేమ భక్తి అంటారు, కల్మషము లేని ప్రేమ వారిది అందరిది కూడా. ఆ ప్రేమ వల్ల తరించారు. నందాదులు చూస్తూ ఉండగా నారదుడు స్వయంగా కృష్ణ పాదాలకి నమస్కరించి, ప్రభు మా అందరి సుకృతం వల్ల వైకుంఠాన్ని విడిచి ఈ గోపాల బాలకుడి రూపంలో అవతరించావు, అవతరించి ఎన్నో లీలలు చేశావు, ఇప్పటి వరకు నీ ద్వారా ఎంతోమంది మరణించారు, దుష్ట శిక్షణ చేసి వారిని అనుగ్రహిస్తూ ఉంటావు, వాళ్ళని నువ్వు శిక్షించకపోతే యుగయుగాలుగా నరకాల పాలైపోతారు, నువ్వు శిక్షించడం అంటే వాళ్ళని రక్షించడం కింద లెక్క. ప్రభు ఒక రాతిని బాగా ఉలితో చెక్కితే అది గుళ్ళో విగ్రహమై పూజలు అందుకుంటుంది, బండరాళ్ల వంటి ఎంతోమంది జీవుల్ని నువ్వు అలాగే ఉలితో చెక్కినట్టుగా నీ మహిమతో చెక్కి, అనగా వాళ్ళని శిక్షించి సంహరించి నీ పరంధామాన్ని ప్రసాదిస్తున్నావు. మరికొద్ది రోజుల్లో నీ చేతుల్లో కంసాదులంతా నశించిపోతారు, పూర్తిగా దుష్ట శిక్షణ చేస్తావు, నరుని ద్వారా, అర్జునుడి ద్వారా 18 అక్షౌహిణీల సైన్యం మొత్తం నశించేలా చేస్తావు, తద్వారా భూభారం తొలగుతుంది. చాలా కాలం భూమి మీద ఉండి దుష్ట శిక్షణ చేసి, ధర్మ సంస్థాపన చేసి నీ పరంధామానికి వెళ్ళిపోతావు, అటువంటి నీ పాదాలకి నమస్కారం. మరికొద్ది గంటలలోనో రోజులలోనో అక్రూరుడు వచ్చి నీ దర్శనం చేసుకోబోతున్నాడు, ఆయన నీ పాదభక్తుడు, ఆయన్ని అనుగ్రహించు, మధురకి వెళ్ళు, మధుర నుంచి ద్వారకకి రాజధాని మార్చు, జరాసంధాదులు కూడా నశించేలాగా చెయ్యి. ప్రభు కలిపురుషుడి యొక్క ప్రభావం భూలోకాన్ని పట్టి పీడిస్తోంది, ఆ కలిప్రభావం నుంచి మళ్ళీ మానవుల్ని సంపూర్ణంగా ధర్మ మార్గంలోనికి మళ్ళించి రక్షించు అని పరిపరి విధాలుగా కృష్ణ, వాసుదేవ, అప్రమేయ, వరద అని స్తుతించి అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ సాయం సంధ్యా సమయంలో పిల్లలందరినీ వెంట పెట్టుకుని గోవర్ధన పర్వతానికి చుట్టుపక్కల ఉన్న కొండ గుహల దగ్గర కాసేపు ఆటలాడదాం అన్నట్ట. ఎలాంటి ఆటలు? మీలో కొందరు గొర్రెలు అవ్వండి, కొంతమంది గొర్రెల కాపర్లు అవ్వండి, కొంతమంది దొంగలు అవ్వండి. దొంగలుగా ఉన్నవాళ్ళు గొర్రెల కాపర్ల కళ్ళు కప్పి గొర్రెల రూపం ధరించినటువంటి, అంటే గొర్రెల్లా నటిస్తున్నటువంటి పిల్లల్ని దాచాలి. మళ్ళీ అప్పుడు మేమిద్దరం బలరామకృష్ణులం వచ్చి ఆ దొంగల్ని పట్టుకుని గొర్రెల రూపంలో ఉన్న పిల్లల్ని విడిపిస్తాం. ఈ ఆట బాగుంటుందంటే బాగుంటుంది బాగుంటుందన్నారట. పంటలు వేసుకున్నారు, పంటల్లో మొదటిసారిగా ఓడిపోయిన వాళ్ళందరూనేమో దొంగలయ్యారు, రెండోసారి ఓడిపోయిన వాళ్ళు గొర్రెలయ్యారు, వీళ్ళిద్దరికీ గొర్రెల కాపర్లు. అప్పటి నుంచే నువ్వు నా కాపరివి అనే పదాలు మన భాగవతంలో కొట్టేశారు వీళ్ళంతా. రోజు ఎక్కడ చూసినా సరే మాయిదారి గొర్రెలు కాపరి, ఈ దిక్మాల గొర్రెల పదం ఎక్కడి నుంచి పుట్టించారా అనుకునేవాడిని నేను. ఎక్కడో భాగవతంలో గొర్రెల కింద కాసేపు మూర్ఖుల చేత ఆడిస్తే పరమ మూర్ఖులు అంతా కలిసి పెర్మనెంట్గా వాళ్ళు గొర్రెలు అయిపోయారు. ఏమిటో ఈ శబ్దం, అపశబ్దం, హాయిగా గోశబ్దం లాంటివి వాడమన్నమాట. గొర్రెలు అన్ని జీవులు పరమాత్మ స్వరూపాలు కానీ శాశ్వతంగా వాటిని వాడుతున్నాం అంటే ఇంకా మనకు అజ్ఞానం మీదే దృష్టి ఉందని అర్థం అన్నమాట. సరే, మొత్తం మీద పిల్లల్లో కొందరు గొర్రెలు అయ్యారు, కొందరు గొర్రెల కాపరులు అయ్యారు. శ్రీకృష్ణుడు బలరాముడు మాత్రం వీళ్ళని పట్టుకునేవాళ్ళు అయ్యారు, కొంతమంది దొంగలు అయ్యారు. ఈలోపు మయుడు అని ఒక దానవుడు ఉన్నాడు. ఆ మయుడు పెద్ద కొడుకుల్లో పెద్దవాడి పేరు వ్యోముడు అంటారు, వ్యోమాసురుడు. వాడు మహామాయావి, కంసుడికి వాడికి బాగా స్నేహం. అందుకని మయసభని పాండవులకు కూడా కట్టించిన దానవశిల్పి మయుడు యొక్క పెద్ద కొడుకు వ్యోమాసురుడు ఒక గొల్ల పిల్లవాడి వేషం వేసుకుని దొంగల గుంపులో చేరాడు. చెప్పానుగా, కొంతమంది పిల్లలు దొంగలు, కొంతమంది గొర్రెలు, కొందరు గొర్రెల కాపర్లు. అందులో వీడు కావాలని దొంగల్లో చేరి ఈ పిల్లల్ని దాచేటప్పుడు ఏం చేసేవాడు, గొర్రెలుగా నటిస్తున్న పిల్లల్ని 5, 6, 10 మందిని భుజం మీద వేసుకోవడం, మహావేగంగా పారిపోవడం. ఆ గోవర్ధన పర్వతానికి చివరిలో పెద్ద కొండ ఉన్నది, ఆ కొండకు ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వీళ్ళు పారేసి బయట బండరాయి అడ్డం పెట్టేవాడు, మళ్ళీ వచ్చేవాడు, మళ్ళీ కొంతమందిని పట్టుకుపోయేవాడు. కేవలం చతుఃపంచావశిష్టంబుగా 4, 5 మాత్రం మిగిలారట పిల్లలు, మిగతా పిల్లలందరినీ కొండ గుహలోకి తోసేశాడు. బయట పెద్ద బండరాయి అడ్డం పెట్టాడు. అడ్డం పెట్టి ఇంకా ఆఖరిగా మిగిలిన 4, 5 కూడా పట్టుకుపోవడానికి మళ్ళీ వచ్చాట. శ్రీకృష్ణుడు చూసి, ఓరి నిశాట, గజదొంగ అంటే నువ్వేరా, అసలు వెన్న దొంగను నేను, అందరి యొక్క హృదయాల్ని దొంగతనం చేసే దొంగను నేను. అటువంటి వెన్న దొంగ యొక్క మనస్సుని కూడా కనిపెట్టకుండా నా కళ్ళు కూడా కప్పి దొంగతనం చేస్తున్నావు అంటే నువ్వు నన్ను మించిన గజదొంగ వీరు, అసలే నేనే పెద్ద దొంగను అన్నాడు ఆయన. అయితే ఆయనకి వాడికి తేడా ఏమిటంటే, ఆయన మన హృదయాలని దొంగతనం చేస్తాట, ఆపదలని దొంగతనం చేస్తాట. రాముడు కృష్ణుడు కూడా దొంగలేశమండి, ఇలా అన్నామని 24 గంటలు చూసేవాళ్ళు, ఇదిగో పద్మాకర్ గారు ఇలా స్టేట్మెంట్ ఇచ్చారు అని మళ్ళీ రేపటి నుంచి వేస్తారు కదా, ఇవ్వనండి అది కూడా మంచిదే, ఏం గొంపమొలగదు. ఎందుకు చెప్తానంటే, రాముడు కృష్ణుడు దొంగలని ఎందుకన్నారు, నేనల్లా, రాముడు దొంగ అని వాల్మీకి అన్నాడు. ఎటువంటి దొంగ, మంచి దొంగ, ఆపదాం అపహర్తారం. అపహర్త అంటే దొంగ. దేనిని దొంగతనం చేస్తున్నాడు, ఆపదలని దొంగతనం చేస్తున్నాడు. మనకు కష్టాలు వస్తాయిగా, ఈ కష్టాలన్నీ ఎత్తుకుపోతాడు రాముడు, దాని బదులు దాతారం సర్వ సంపదాం, సంపదలు ఇస్తాడు. కాబట్టి రాముడు ఎంత గొప్ప దొంగ. ఇప్పుడు కృష్ణుడు ఏం చేస్తాట, మన హృదయములను అపహరిస్తాట. కేవలం గోపీ మానస చోరుడే కాదు, జీవులందరి యొక్క హృదయాలను అపహరించి మనం ఆయన కథ వినగానే మన మనస్సుల్లో దూరి మన మనస్సులు ఎత్తుకుపోతాడు. అనగా మన మనస్సులు ఎప్పుడూ ఆయనలో లీనం చేసుకుంటాడు. పరమాత్ముడు మన మనస్సుల్ని తన మనస్సులో కలుపుకునే గొప్ప అద్భుతమైన దొంగ. అందుకని కృష్ణుడి కంటే గొప్ప చోరుడు మరొకడు లేడు. అసలు లేదని చెప్పమంటారా, ప్రాతర్ ద్యోత ప్రసంగేన, ఉదయం పూట ఎప్పుడూ కూడా జోదంతో మొదలెట్టాలట మన రోజు. ఉదయం పూట జోదం జోదం అనుకుంటూ లేవాలి. వేదం కాదు చదవలసింది, జోదం. ఇదేమిటండి గురువుగారు, మీరేదో వేదం గురించి చెబుతారంటే జోదం గురించి చెప్పారంటే, జ్యోత ప్రసంగం అంటే మహాభారతం. అంటే లేవగానే భారతాన్ని తలుచుకో, ఎందుకంటే భారతం ప్రధాన ఘట్టం అంతా ద్యోతం గనక అని వ్యాసులు వారు, ప్రాతః ద్యోత ప్రసంగేనా, లేవగానే నువ్వు ద్యోత ప్రసంగముతో లెమ్ము, అనగా నీవు భారతముని తలుచుకుని నిద్రలే, లేవగానే భారతాన్ని తలుచుకో. మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత, మధ్యాహ్నం పూట ఆడవాళ్ళని తలుచుకుంటూ పనులు చేయి. స్త్రీ ప్రసంగం అంటే ఏమిటనమాట, సుస్పష్టంగా ఈ పాటికి మీకు అర్థమైపోయింది. రామాయణం అంతా స్త్రీ చుట్టూ తిరిగింది, సీతాదేవి చుట్టూ తిరిగింది. స్త్రీ అనే శబ్దమునకు సీత అని అంతరార్థం. అసలు స్త్రీ అంటే కేవలం సీత, ఇంకెవరూ కాదని చెప్పారు వేదాల్లో. కాబట్టి మధ్యాహ్నం పూట రామాయణాన్ని తలుచుకో. రామాయణం ఎప్పుడు మధ్యాహ్నం చదివితే పుణ్యం, ఉదయం పూట భారతం పుణ్యం. ఇంకా రాత్రవు చోర ప్రసంగేన, అసలు రాత్రిపూట దొంగతనంతో మొదలెట్టాలట. ఇదిగో మనం చేస్తున్న పని అదే. ఏ చోరుడు, నవనీత చోరుడు, జీవ చోరుడు, గోపికా చోరుడు, మానస చోరుడు. అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మని కథతో రాత్రిపూట గడుపు. రాత్రవు చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం, అంటే మీలాంటి పండితులకి బుద్ధిమంతులకి కాలం ఇలా గడుస్తుంది, ఈ మూడు చెయ్యండి అని శాస్త్రం. అందువల్ల ఎప్పటికి కూడా రాత్రి పడుకునేటప్పుడు ఒక్కసారి భాగవతాన్ని, మధ్యాహ్నం పూట పనుల్లోకి వెళ్ళేటప్పుడు రామాయణాన్ని, ఉదయం పూట లేవగానే భారతాన్ని పెద్దలు తలుచుకుంటారు. మహానుభావులైన శంకరాచార్యులు వారు ఈ పని చేయమని స్వయముగా శిష్యులకి చెప్పారు. తోటకాచార్యుడి చేత ఆ పని చేయించారు కూడా. ఇంతెందుకు, జోషిల్ మఠం అని మనకి బదరీ దగ్గర ఉన్నది, అక్కడ ఈ మూడు చేసిన వాళ్ళు మాత్రమే పీఠంలోకి అడుగు పెట్టండి అని శాసించారు ఆయన. అంటే లేవగానే భారతాన్ని తప్పక మీరు తలుచుకోండి, మధ్యాహ్నం రామాయణాన్ని తలుచుకోండి, పడుకునే ముందు ఒకసారి మళ్ళీ ఈ భాగవతాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఇలా యావజ్జీవితం గడిపిన వాడు తప్పక పరమాత్మ సంపూర్ణ అనుగ్రహం పొందుతాడు. ఇటువంటి జీవుల హృదయాలను అపహరించే గొప్ప దొంగనైన నాకే తెలియకుండా మా పిల్లల్ని ఎత్తుకుపోతావా, రారా, ఇంకా నలుగురు ఐదుగురు మిగిలారుగా, వాళ్ళని నన్ను మా బలరాముడిని కూడా పట్టుకెళ్ళి కొండ గుహలో దాచు అని అమాంతంగా కృష్ణుడు మీదకు వచ్చి వాడిని గట్టిగా పట్టుకోగానే వాడు కొండంత రాక్షస రూపం ధరించి ఒక్కసారి కృష్ణుడు అలా విధిలించి కొట్టబోయాడు. కానీ ఒక్కసారి కృష్ణుడి చేతిలోకి వెళ్ళినటువంటి వాడు ఎంత గింజుకున్నా, అంత శరీరము ధరించిన, కొండంత బండంత శరీరం ధరించిన, ఎంత గింజుకున్నా కృష్ణుడి యొక్క పట్టు నుంచి తన శరీరాన్ని విడిపించుకోలేకపోయాట. అప్పుడు వాడు గజగజలాడిపోయి అనవసరంగా దొరికిపోయాను ఇవరా, ఇంత రాక్షస రూపంతో ఉన్న నాకు ఈ కృష్ణుడు లెక్క అనుకున్నాను, ఈ కృష్ణుడు లెక్క కాదు చిక్కులు పెట్టేటట్టున్నాడు అని అమాంతంగా వదిలించుకుపోవడానికి కితకితలు పెట్టాట కృష్ణుడికి. కృష్ణుడు కితకితలకిన్ని తన్నులకి లొంగుతాడా, వాడి శిరస్సు మీద ఒక్క దెబ్బ కొట్టి వాడి తలకాయని కాస్త మళ్ళీ పోతనగారు రాశారు దోస పండు పగలు కొట్టారు పగలు కొట్టారట. అబ్బాబ్బా కొంతమంది దోసకాయ పచ్చడి చేస్తాను నేను కాబట్టి చేసింది అనాథాశ్రమం అదేదో వృద్ధాశ్రమం అన్నదాన సత్రానికి అసలు ఒక్కొక్కటి చేతి వంట అంటారు అనమాట. ఆ దోసకాయ పచ్చడి పగిలినట్టుగా మొత్తం మీద వీడి తలకాయ పగిలిందిట. ఇలా అన్నానని రేపటి దోసకాయ తేకండి మళ్ళీ అందరూ, ఆవిడ బాగా చేసిందని మెచ్చుకున్నాం కదా అని మాట వరసు ఏదన్నా అందాం అంటే నాకు వేదిక మీద భయం అనమాట. ఇది వేదిక, ఆచితూచి మాట్లాడాలి. ఏదన్నా గురువు గారు బాగుంది అన్నారా, మర్నాటికి తలకో దోసకాయ పట్టుకొచ్చారంటే ఈ దోసకాయలతో నేను ఏలూరు ఎక్కడికి ఎడతాను, నాకు మీ భక్తి చాలు, ఈ దోసకాయలు ఈ పుచ్చకాయలు ఈ కొబ్బరి బండాలు నాకు ఏం అక్కర్లా, మీ మనస్సు చాలు. అలాగని ప్రేమతో ఇస్తే నేను కాదని అనలేకపోతున్నాను, అందుకే చెబుతున్నాను. నిజం చెప్పాలంటే మీరు పట్టుకొచ్చేవన్నీ నేను అరటిపళ్ళు లేకపోతే బత్తాయికాయలు ఏం చేస్తాను, పిల్లలకే పంచిపెట్టిపోతాం కదా. మీరు చేయవలసిన పని ఒక్కటే ఒకటి, అత్యంత శ్రద్ధతో రోజు ప్రారంభంలో రండి, అష్టకం చదువుతున్నప్పుడు మీరు గొంతు కలిపి చదవండి. ఈ అష్టోత్తర శతనామాలు శంకరాచార్యులు గారు అంటే మాటలు అనుకుంటున్నారా, శంకర శంకర సాక్షాత్తు సాక్షాత్తు శివుడు ఆయన 108 నామాలు చదువుతున్నారంటే మీ మనస్సులో జగద్గురువైన శంకరాచార్యుడు నిత్యం కొలువై ఉంటారు. ఆ మాట పద్మపాదులు వారు చెప్పిన మాట. శంకరాచార్యులు వారు ఎన్ని పర్యాయాలు సాక్షాత్కరించారో నా మనస్సులో మీకు చెబితే అర్థం కాదు. అది మీరు కూడా అనుభవించాలంటే ఆ 108 నామాలు శ్రద్ధగా చదవండి. ఎలా విడదీయాలో చెబుతున్నాను కదా. ఉదాహరణకి ద్విసప్తతి తమ అని చదివేవారు మొదట్లో మీరు కాదు, ద్విసప్తతి మతోక్షేత్రే నమః. సప్తతి అంటే 70, ద్విసప్తతి అంటే 270, అంటే 140 మతాలు ఉన్నాయి మన దేశంలో అప్పట్లో. ఈ 140 ఆచారాలని వాటిని నరికి ఉన్నదల్లా అద్వైతం గొప్పది, శివకేశవులకి అభేద తత్వం, జీవాత్మ పరమాత్మ ఒకటే అని నిరూపించిన వాడైన. అంటే పిచ్చి పిచ్చి మతాలనే చెప్పేది, పిచ్చి పిచ్చి ఆచారాలు చాలా ఉండేవారు రోజుల్లో. 140 మతాలని ఖండించి ఆయన అద్వైతాన్ని స్థాపన చేశాడు. అందుకని ద్విసప్తతి మతోక్షేత్రే నమః. ఇలా ఎక్కడికి ఎలా విడదీయాలో తెలిసి అర్థం తెలుసుకుంటే అసలు ఒక్కొక్క అర్థం ఎంత అందంగా ఉంటుందండి. అది అందులో ఆయన కాంచీలో శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠ చేశాడని ఉంది ఒక నామం, చూసారా. ఇవన్నీ మీకు కూడా అర్థమవుతూనే ఉంటాయి, అవి తెలుసుకుని చదువుతూ ఉంటే ఆ పరమాత్ముడు జగద్గురుడు కృష్ణస్వరూపుడు శివస్వరూపుడు అన్ని ఆయనే, మన హృదయంలో ఉండి మనల్ని రక్షిస్తాడు. ఇలాంటివి చెయ్యండి. భక్తితో చివరిన వెళ్ళేటప్పుడు గోవిందస్మరణ చేసుకుంటూ వెళ్ళండి. ప్రసాదం మీద ఒకేసారి దాడి చేసి ప్రసాదం బడ్డీ పడగొట్టకుండా మెల్లిమెల్లిగా క్యూలో వెళ్ళండి. ఎక్కడన్నా చెత్తా చెదారం కనబడితే తీసేయండి. ఆవులకి పనికి మాలిన పదార్థం కాకుండా పవిత్ర పదార్థం పెట్టండి. నన్ను అడిగితే ఆవులకి మీరు తిండి పెట్టడం కంటే ఆవులకి డొనేషన్గా డబ్బు ఇవ్వడం చాలా మంచిదండి. నిజం చెప్తున్నాను, నా మనస్సు నాకు చెప్పిన మాట. ఏదో తోటకూరో లేకపోతే బెల్లమో పట్టుకొచ్చి వాటిని బలాత్కారంగా తినిపించి అందులో కెమికల్స్ ఉంటే వాటికి ప్రమాదం తెచ్చిపెట్టే కంటే హాయిగా మీకు తోచింది మీకు ఎంత తోస్తే అంత బెల్లానికి 100 రూపాయలు ఖర్చయింది, ఆ 100 రూపాయలు ఆ గో సంరక్షణకు డొనేషన్ ఇవ్వండి. దానికి ఏం పెట్టాలో వాడు చూసుకుంటారు. ఎవరి పని వాడు చేయడం మంచిది గుర్తుపెట్టుకోండి. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడే ఎత్తుతాడు, ఆవుల్ని ఇంకోడే పోషిస్తాడు. పద్మాకర్ గారు పురాణమే చెబుతాడు కాబట్టి నాకు గోవుకి ఏం పెట్టాలో నాకేం తెలుస్తుంది, నాకు నచ్చింది కదా అని నాకు పులిహార ఎవరో ఇచ్చారట, ఆ పులిహార బస్తా పట్టుకొచ్చి దానికి పెడితే చచ్చిపోతుంది పాపం గోవు. అలా పిచ్చి పిచ్చి ఆహారం పెట్టకూడదు. కాబట్టి ఈ గొడవ అంతా ఎందుకు, అందుకే గో సంరక్షణలో చాలా చోట్ల ఎక్కువ మంది చెప్పేది ఏమిటంటే మీరు ఆహారములు పట్టుకురాకండి, మీకు నచ్చితే తోచింది ఇవ్వండి లేకపోతే మాట్లాడు కొనుక్కోండి. ఎందుకు వచ్చినా అన్నీ పెట్టడం వాటికి, ఈ సూచన పాటించండి. ఇవి పాటిస్తే నాకు గొప్ప దక్షిణ ఇచ్చినట్టు అవుతుంది, అందుకు మించి నాకేం అక్కర్లా. మీరు పట్టుకొచ్చే బస్తాల కొద్దీ ఈ పళ్ళు లేకపోతే దోసకాయలు నాకు అక్కర్లా. కానీ నిన్న దోసకాయ పచ్చడి చేసిన వాడు ఎవరో మాత్రం ఆవిడకి మాత్రం శుభాశీస్సులు ఇస్తున్నాను.
మొత్తమే చదువు చెబుతానంటే వాడి తలకాయ మీద దెబ్బ కొట్టగానే పండిన దోసకాయ పగిలినట్టుగా పగిలిపోయిందిట. ఈ విధంగా వ్యోమాసురుణ్ణి సంహరించి శ్రీకృష్ణుడు కొండగుహ దగ్గరికి వెళ్ళి ఎడమకాలితో కొండగుహకి అడ్డంగా పెట్టిన బండరాయిని ఒక్క తన్ను తనితే ఆ బండరాయి కూడా మళ్ళీ ముక్కలు ముక్కలైపోయింది. ఆ ముక్కలైనప్పుడు దాన్ని ఏమన్నారో తెలుసా, గర్గ సంహితలో గర్గభాగవతంలో దోసకాయ బాగా పడితే లోపల చిన్న చిన్న గింజలు ఉంటాయట, దోసకాయ గింజలు అలా అలా వెదతల్లబడినట్లుగా ఆ బండరాయి ఇంతంత ముక్కలై తునాతునకలై పడింది అన్నారట. ఆ విధంగా రాతిని పగలగొట్టి లోపల పాపం దిక్కుతో అచ్చుక కృష్ణ కృష్ణ అని అలమటించి ఏడుస్తున్నటువంటి పిల్లలందరినీ బయటికి తీసుకొచ్చాడు. కృష్ణుడిని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఏ కష్టము ఉండదు. ఈ విధంగా వారందరినీ కూడా బయటికి తీసుకొచ్చి రక్షించి మళ్ళీ తాను సర్వ లోకోద్ధర్త అనిపించుకున్నాడు కృష్ణుడు. ఇక అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడిని తీసుకురావడం కోసం బృందావనం ప్రయాణం అయ్యాడు అక్రూరుడంటే. అక్రూరుడికి నిజంగా దాదాపుగా కంసుడు అక్రూరుణ్ణి పిలిచి, నాయన అక్రూరరా నువ్వు బృందావనానికి వెళ్ళు, నీ రథంలో బలరాము కృష్ణుల్ని తీసుకునిరా, తక్కిన వాళ్ళందరినీ ఆహ్వానించు అని చెప్పినప్పటి నుంచి నిద్ర పట్టడంలా సక్రమంగా. ఎందుకు నిద్ర పట్టడం లేదంటే అనారోగ్యం వల్ల కాస్తమా, శ్రీకృష్ణుణ్ణి చూడబోతున్నాననే పరమానందం వల్ల బ్రహ్మానందం వల్ల ఆయనకి సరిగ్గా నిద్రపట్టలేదట. భగవద్ దర్శనం అవుతుందంటే మహాత్ములు నిద్రపోరు. భక్త తుకారాం జీవిచరిత్రలో చెప్పారు, తెల్లవారితే గరుడ వాహనం వస్తుంది వచ్చేయమంటే భక్త తుకారాంకి ఆ రాత్రికి నిద్రపట్ల, అర్ధరాత్రి వాళ్ళ భార్యను లేపి రేపు గరుడ వాహనం వస్తుంది నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నాను నువ్వు నా భార్య వస్తావా అంటే మీ మొహం పడుకోండి గరుడ వాహనం వస్తే పైన అలా అలా తిరిగి రండి అంది పాపం, తిరిగేసి మళ్ళీ వస్తాడు అనుకుని. ఆవిడ ఏమనుకుంది, ఎప్పుడు ఆయన ఏవో పిచ్చి ద్వారా అలా వాగుతూ ఉంటాడులే, ఏదో ఉపన్యాసం చెప్పినట్టు చెప్పినడుతున్నాడు, నాకు కూడా ఉపన్యాసం చెబుతున్నాడు అనుకున్నది, ఇది ఉపన్యాసం కాదు ఉపరి సన్యాసం అని తెలియదు పాపం. తెల్లారితే ఆయన వెళ్ళిపోయాడు ఆయన. అప్పుడు ఏడ్చింది ఆవిడ, ఇంత ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆఖరిసారి రాసుకున్నాడనమాట, ఆ రాత్రంతా నాకు 12 కలొచ్చింది తెల్లవారి వరకు కూడా నిద్రపట్టలేదు, ఆఖరిసారి రాస్తున్న గీతాలు అని 3 రాశాడు ఆయన. అందరికీ కూడా రామ్ రామ్ చెబుతూ, ఎవరి ఎడలైనా నేను పొరపాటు చేసి ఉంటే క్షమించండి, మళ్ళీ ఈ మానవ శరీరంతో భూమికి రాను, కాబట్టి మీ అందరికీ కడసారి వందనం అన్నాడు ఆయన. త్యాగరాజు కూడా అంతే, రాముళ్ళో కలిసిపోయే ముందు తరలిపోతాం మాపై దయ ఉంచండోయ్, మళ్ళీ జన్మానికి రాము మదిలో ఉంచండోయ్ అంటాడు ఆయన. ఆయన సొంతంగా రాసుకున్న మాటలు అవి, తరలిపోతున్నాం మా మీద దయ ఉంచండి, మళ్ళీ జన్మానికి రాము మాపై దయ ఉంచండి మదిలో ఉంచండోయ్ అంటాడు ఆయన. ఎప్పుడైనా భగవద్భక్తులకి భగవద్ దర్శనం అవుతుందంటే ఆయనలో కలిసిపోతున్నాం అనుకున్నప్పుడు ఏదో తెలియని అవ్యక్తమైన ఆనందం కలుగుతుంది, ఆ ఆనందం వల్ల నిద్ర రాదు, అది నిజమైన సమాధి స్థితి. నిద్రా సమాధి కాదు, సమాధి స్థితి అంటే పరమాత్మ యందు మనస్సు సంపూర్ణముగా లగ్నమైనప్పుడు కలిగే ఆనందం. ఆ ఆనందం వల్ల లౌకికమైన నిద్ర, కంటికి రెప్పపడి నిద్ర రాకపోవటమే అసలు సమాధి అంటే. ఆ సమాధిలో గడిపాడు ఆయన. తెల్లవారింది, అది త్రయోదశి, అందువల్ల ఆ త్రయోదశి పూట చతుర్దశికెళ్ళా వచ్చేయాలి. అందుకని ఏం చేశాడు, త్రయోదశి పూటే ఉదయం బయలుదేరాడట. హాయిగా స్నానం చేసి మంచి వస్త్రాలు ధరించి మెడలో దండలు వేసుకుని చందనం పూసుకుని ఇక 4 పూంచిన మంచి దివ్యరథాన్ని కంసుని రథాన్ని తీసుకుని, అది కూడా కంసుడి రథమే, ఆయనకు సొంత రథం లేదు అప్పటికీ, అది తీసుకుని మెల్లిగా తోలుకుంటూ బృందావనానికి ప్రయాణం అయ్యాడు మధుర నుంచి. ఆ దారిలో వెడుతున్నంతసేపు ఆయనకి ఏదో తెలియని పులకెంతే, ఆహా మరి కాసేపట్లో నేను బృందావనానికి వెడుతున్నాను, శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం చెయ్యబోతున్నానంటూ పులకించిపోయాడు ఆయన. ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఎట్టి ధనంబులర్హులకు ఈబడెనో తొలి బామునందు, నా ఎట్టి వివేకహీనునకు ఆదిమునీంద్రులు యోగ దృష్టులను పట్టగలే, నీ ఈశ్వరుని బ్రహ్మమయు హరి చూడగల్గెడిన. ఆహా, నా పూర్వజన్మలో ఏం తపస్సు చేశాను, లేక ఏ మహానుభావుడో పురాణం చెబుతూ ఉంటే శ్రద్ధగా విన్నానేమో, ఆయన చెప్పిన మాట ఏమిటి తెలుసా, ఎట్టి తపంబు చేయబడే పూర్వభవము అంటే పూర్వజన్మ, ఈ జన్మలో కాదు పూర్వజన్మలో నేను మహాతపస్సు చేసి ఉంటాను. రెండో మాట, ఎట్టి చరిత్రము లబ్ధమయ్యనో, ఏ భాగవత పురాణాన్ని శ్రద్ధగా విన్నానో, భగవంతుని చరిత్ర శ్రద్ధగా విడిచిపెట్టకుండా ఉన్న ఊరు విడిచిపెట్టకుండా వింటే వాడికి తప్పక కృష్ణ దర్శనం అవుతుందని 1-2 చెప్పాడు వేదవ్యాసుల వారు. ఆఖరు రోజున భాగవత మహిమ చెబుతాను ఫలశ్రుతి. అందులో చెప్పారు, 7 ఏళ్ళు 49 రోజుల పాటు సప్త సప్తాహములు చేసుకుని కొంతమంది భాగవతం విన్నారట. ఆఖరు రోజున స్వయముగా శ్రీకృష్ణ పరమాత్మ చతుర్భుజుడై వచ్చి దర్శనమిచ్చి వాళ్ళని పట్టుకుపోయాడని ఉంది. అంత శ్రద్ధగా విన్నారు వాళ్ళు. శ్రద్ధ మనకు కావాలి. ఆ శ్రద్ధతో భాగవతం వింటే మాత్రం కృష్ణ దర్శనం అవుతుంది. ఒక్కసారి విన్నా అవుతుంది, కాకపోతే మన శ్రద్ధ. 7 సార్లు వాళ్ళ అదృష్టం బాగుండి విన్నారు. అందుకే ఇక్కడ అక్రూరుడు అంటున్నాడు, నేను పూర్వజన్మలో పురాణమును శ్రద్ధగా విని ఉంటాను. ఇంకా మూడవది ఏమిటి, నా ధనాన్ని పవిత్రమైన డబ్బుని ఏ మహానుభావుడికి దానమిచ్చానో, అర్హత కలిగిన వాడికి వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు తాగుబోతాడికి ఇస్తే ఉంది, పట్టుకెళ్ళి శుభ్రంగా 100 రూపాయలు ఇస్తే 5 నిమిషాల్లో గుడుంగు కనిపిస్తాడు. దానివల్ల డబ్బిచ్చి అవతల వాడికి ఆరోగ్యం పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం, వాడి కుటుంబాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతున్నాం. వ్యసనానికి డబ్బిస్తే ప్రమాదం. మనం ఇచ్చే డబ్బుని ఓ ఏ టెర్రరిస్టో గొడ్డలకో కత్తికో బాంబుకో వాడితే అది దుర్వినియోగం కదా. అందుకని ఏమన్నాడు, ఎట్టి ధనంబులు అర్హులకు ఈబడెనో తొలిబామునందు, అర్హత కలిగిన వారికి మంచి పనులకు ఉపయోగించే వాళ్ళకి పూర్వజన్మలో ఇచ్చానేమో. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. కృష్ణుణ్ణి చూడాలంటే ఏమి చెయ్యాలి, అక్రూరుడు చెప్పాడు, 1 తపస్సు, 2 భాగవతం వినడం, 3 మన డబ్బుని మహాత్ములకి దానం చేయడం. ఈ మూడు చేసిన వాడు ఈ జన్మలో చేస్తే వచ్చే జన్మలో దర్శనం అవుతుంది అది కూడా. అందుకే తొలిబామునందు నా పూర్వజన్మలో చేసి ఉంటాను, అందుకే ఈ జన్మలో ఇప్పుడు కృష్ణుడు చూడబోతున్నాను. లేకపోతే నేనెక్కడ వివేక విహీనుణ్ణి, పెద్దగా తెలివి లేనివాణ్ణి, పండితుణ్ణి కాను, నేనేం వ్యాసుణ్ణా నారదుణ్ణా, ఏదో మా నాన్నగారి ద్వారా కాస్త సంస్కృతం చదువుకున్నానంతే. ఈ మాత్రమునకి ఆదిమునులు యోగ దృష్టితో చూడలేని కృష్ణుణ్ణి చూడబోతున్నాను. యోగేశ్వరేశ్వరుడు సమాధి స్థితిలోకి వెళ్ళి దర్శించలేని కృష్ణుణ్ణి మరికొద్దిసేపట్లో చూడబోతున్నాను. ఆయన బ్రహ్మమయుడు, అవ్యయుడు, ఆ ఈశ్వరుణ్ణి చూడబోతున్నాను. సందేహం లేదు, ఆయన కరుణాస్వరూపుడు గనక నాకు ఈరోజు తప్పక దర్శనమిస్తాడు. పండితులు అని ఎవరిని అంటామో తెలుసా, పండితులు అంటే శ్రీకృష్ణుడి పాదాల మీద తలపెట్టి నమస్కరించేవారు. సాష్టాంగ పడితే వాడిని పండితుడు అంటారండి. భగవంతుడు ఎదురుగుండా కనపడినప్పుడు, సద్గురువు ఎదురుగుండా కనపడినప్పుడు ఓపిక తెచ్చుకుని సాష్టాంగపడి ఈ తలపట్టికెళ్ళి ఆయన పాదాల మీద పడితే వాడిని పండితుడు అంటారని భాగవతం చెబుతున్నది. ఇప్పుడు చెబుతున్న పద్యం అదే. సూరులు అంటే పండితులు. సూరులు అన్నప్పుడు సీతలో ఉన్న సూరు అయ్యాలి. అలా కాకుండా శ్రీరాముడిలో సూరు వస్తే అప్పుడు వీరులు అనే శబ్దానికి వాడతాం. పరాక్రమం కలిగిన వాడేమో సూరులు, అది శ్రీరాముడిలోని తాళవ్యం. సీతలో ఉన్న సాని దంత్యం అంటారు, దంతాలతో పలుకుతాం గనక. ఆ సూరులు రాస్తే పండితులు అని అర్థం అన్నమాట. అందుకే అక్షరంతో మారిపోయింది మొత్తం, శబ్దం అదే కానీ అక్షరం మారడంతో ఉచ్చారణలో పిసర తేడా వస్తుంది, అర్థం మారిపోతుంది. సూరులు తొల్లి ఏ విభుని శోభిత పాద నఖ ప్రభావళిల్జేరి భవాంధకారముల చెక్కక దాటు దురట్టి దేవరం వైరము తోడనైన పిలువన్ ననుబల్చి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇదే కంసుని బోలు సఖుండు కల్గునే. ఏ పండితులు ఎంతో భక్తితో శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఆయన 2 కాళ్ళని చేత్తో పట్టుకుని ఈ తల పట్టుకెళ్ళి ఆయన పాదాల మీద పెడతారు. శ్రీకృష్ణుడి కాళ్లకున్న గోళ్ళు ఒక్కొక్క గోరు ఒక్కొక్క సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ గోళ్ల మీద నుంచి వస్తున్న సూర్యకాంతి వంటి కాంతి నమస్కరించిన వాళ్ళ నెత్తి మీద పడగానే వాళ్ళ శిరస్సులో ఉన్న అజ్ఞానం, పూర్వజన్మ సంస్కారం అన్నీ తొలగిపోయి సంసారం అనే చీకట్లోంచి బయటపడి శాశ్వత కైవల్యం పొందుతారు. అలాంటి మహానుభావుడైన శ్రీకృష్ణుడి పాదపద్మాలని మరికొద్దిసేపట్లో చూచి నేను కూడా మహాపండితులు నమస్కరించే ఆ పాదాలకి నమస్కారం చెయ్యబోతున్నాను. ఆ దేవరని, ఆ పరమాత్ముణ్ణి, సర్వలోకేశ్వరుణ్ణి చూచి ఆయన పాదాలకి నమస్కరించే భాగ్యం ఏ జన్మలో పుణ్యం వల్ల ఆయన నాకు ఇవ్వబోతున్నాడు. ఓరి కంసా, నువ్వెంత పుణ్యాత్ముడివి, నిన్నంతా దుర్మార్గుడు దుర్మార్గుడు అంటారు, కానీ నువ్వు నిజంగా దుర్మార్గుడివి కాదు. నీ అంత కరుణ, నీ అంత ప్రేమ, నా మీద నువ్వు చూపించిన కరుణ ఎవరూ చూపించలేరు. అసలు నీకున్న కరుణ ఎవరికీ లేదు. ఎందుకు లేదు అంటే నువ్వు కృష్ణుడి మీద ఉన్న ద్వేషముతో కృష్ణుడిని తీసుకురావడానికి నన్ను పంపావు. వైరముతోడనైనా, నువ్వు వైరంతో అయినా కృష్ణుని తీసుకురమ్మని ఎవన్నో పంపకుండా నన్నే పంపావు, నన్నెందుకు పంపావు అంటే నన్ను కృష్ణుడి దగ్గరికి పంపి తరింపజేయడానికి. నన్ను కృష్ణుడి దగ్గరికి పంపి తద్వారా కృష్ణుడికి నమస్కరించి తరించాలనేటటువంటి భాగ్యం నాకు ఇవ్వాలనేగా నువ్వు పంపావు. కాబట్టి స్నేహితుడు అంటే నువ్వే. పనికిమాలిన స్నేహితులు చాలామంది ఉన్నారు, సాయంత్రం అయ్యేసరికల్లా వ్యసనాలకి తీసుకుపోతారు. ఆ స్నేహితులు స్నేహితులు కారు. నువ్వు నిజంగా దుర్మార్గుడివి ఇతరులకి, కానీ నాకు మాత్రం పుణ్యాత్ముడివే. ఎందుకంటే నీ కోరిక ఏదైనా నన్ను మాత్రం కృష్ణ దర్శనానికి పంపావు. కృష్ణ దర్శనానికి పంపిన వాడి కంటే మహానుభావుడు ఎక్కడుంటాడయ్యా అని కౌశల్యుడు మెచ్చుకున్నాడండి ఆయన. నీలాంటి స్నేహితుడు ఎక్కడైనా ఉన్నాడా? కౌశుని బోలు సఖుండు కలుగునే. కానీ ఇప్పుడు మళ్ళీ లోపల అనుమానం వచ్చింది. నేను కృష్ణ భక్తుణ్ణి, నారదుడు చెప్పడం వల్ల కృష్ణుడు పరమాత్మ అని తెలిసింది. ఆయన ఎంత గొప్పవాడో పూర్తిగా నాకు తెలియదు, ఇంతవరకు నేను చూడలేదు, కేవలం మహాత్ముల ద్వారా విన్నాను. విని ఆయన మీద భక్తి ఏర్పాటు చేసుకున్నాను, మొదటిసారి వెడుతున్నాను. తీరా నేను ఎక్కడికి వెళ్ళాక నన్ను కృష్ణుడు ఆదరిస్తాడా లేదా ఈ అనుమానం మళ్ళీ వచ్చిందిట. ఎందుకంటే నేను ఆయన భక్తుడినే, కానీ నన్ను పంపింది కంసుడు. కంసుడి యొక్క దూతగా వెళ్ళాను గనక కంసుడి మీద ఉన్న కోపంతో నన్ను గెంటేస్తాడేమో. ఒక్కోసారి ఏంటంటే పెద్ద గొడవ, మనం మంచివాళ్ళమైనా మనల్ని పంపిన వాడి వల్ల అవతలవాడి కోపం రావచ్చు అండోయ్. అలాంటి తెలివి తక్కువ పని చేసి నేను చిన్నప్పుడు దెబ్బతిన్నాను, అందుకు చెబుతున్నా. ఒకసారి యూనివర్సిటీలో పిహెచ్డి సీటు కోసం వెళ్ళా, తిన్నగా ఉండొచ్చు కదా, ఫలానా సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు మాకు బాగా తెలుసండి అన్నాను. ఎగాదిగా చూశాడు, సీట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఆ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్కి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్కి పడిదవదు, ఇద్దరికి పచ్చగట్టేస్తే భగ్గం ఉంటుందిట. అందుకని నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, అందుకని తిన్నగా ఉండొచ్చు కదా. సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారండి, మాకు ఎంతో తెలుసున్నవాడు అండి అనగానే ఏగాదిగా చూసి రేపు రండి అన్నాడు. మర్నాడు వెళ్ళాక నీ మార్కులు సరిపోపోమన్నాడు. అప్పుడు నేనేం చేశాను, మళ్ళీని ఏకంగా కోర్టులో వేశా. ఎందుకంటే ఆరు రోజులలో నేను పిహెచ్డికి ఆరుగురు ఎడితే నేను ఒక్కడిని ఎలిజిబుల్ అయ్యాను. దాన్ని నెట్ అంటారు, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఉంటుంది. పిహెచ్డి ప్రవేశానికి ఒక పరీక్ష మాతో మొదలుపెట్టారు. ఆ పరీక్ష పాస్ అయితే లెక్చరర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఆరుగురు అడితే పాస్ అయింది నేనొక్కండి అయితే నాకు లెక్చరర్షిప్ ఎందుకు ఇవ్వరు, లేకపోతే నాకేమో ఎందుకు పిహెచ్డి సీట్ ఇవ్వరని కోర్టులో వేస్తే, కోర్టు ఏం చేసిందంటే మొట్టిగా వేసి ఆయనకి ఇవ్వండి సీటు, మిగతా వాళ్ళ సీట్లు ఇప్పటికే ఇచ్చేసి ఉంటే ఈయనకి స్పెషల్ సీట్ ఇవ్వండి అని. అంటే నేను కాబట్టి ప్రతిభ ఉండడం వల్ల దైవానుగ్రహం వల్ల బయటికి పెట్టగట్టాను. కానీ ఎందుకు చెప్తానంటే ఇంత గొడవ ఇది 1995లో, ఇదంతా నేను చెప్పింది 21 ఏళ్ల క్రితం మాట. కాబట్టి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనల్ని ఎవరు పంపారో సాధ్యమైనంత వరకు నోరు జారకుండా ఉంటే కూడా కొన్ని సందర్భాల్లో మంచిది. ఇప్పుడు నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కృష్ణ నన్ను కంసుడు పంపాడు అంటాను. అప్పుడు కృష్ణుడు, పరమ దుర్మార్గుడైన కంసుని దూతగా వచ్చావా, చీ పో అని మెడబట్టి గెంటేస్తాడేమో అని అనుమానం వచ్చి చాలా గింజుకుపోయాడు పాపం కాసేపు ఆయన. ఇతడా కంసుని చేత పంపుబడి నన్ను హింసింప ఏ తెలిచినాడు, అతి దుష్టుండని చూచునో సకల భూతాంతర్ బహిర్మధ్య సంగతుడౌటన్ తలపోసి నన్ను సుజనుంగా చూచునో, ఎట్టి ఉన్నతిగా వించునో ఏ క్రియను పలుకునో నా భాగ్యమెట్లున్నదో. ఇతడు కంసుడు పంపగా వచ్చాడు, నన్ను మధురా నగరానికి తన రథంలో పట్టుకుపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కంసుడు నన్ను సంహరిస్తాడు. అంటే అతని ఉద్దేశ్యం మధురకి తీసుకెళ్ళి నన్ను హింసించడమే. కాబట్టి వీడు అతి దుష్టుడు అని నన్ను చూడగానే తిరస్కరిస్తాడా లేక సకల ప్రాణుల హృదయములలో ఉండే పరమాత్మ ఆయన. పరమాత్మ అంటే ఎక్కడుంటాడు? హృదయస్థుడు. నా హృదయంలో కూడా ఆయన ఉన్నవాడే. కాబట్టి నా హృదయంలో ఉన్నాడు గనక నా మనస్సు కనిపెట్టి ఇతడు కంసుడు పంపగా వచ్చినప్పటికీ నాకు పరమభక్తుడు జ్ఞాని, ఇతడి వల్ల నాకు ప్రమాదం ఉండదని భావించి నన్ను మంచివాడిగా భావించి నన్ను పురస్కరిస్తాడు. తిరస్కారమా పురస్కారమా, సత్కారమా చేత్కారమా? ఇప్పుడు నాకేం జరుగుతుంది? ఎట్టి ఉన్నతిగా వించును, నాకు ఏ విధమైన సత్కారం చేస్తాడో గౌరవమిస్తాడో, ఏ క్రియం పలుకును, నాతో ఎలా మాట్లాడతాడో, ప్రేమగా మాట్లాడతాడో కోపంగా మాట్లాడతాడా, నా భాగ్యం ఎట్లున్నదో. ఈ పదం పోతన గారికి ఎంత ఇష్టం, కనీసం 12 సార్లు వాడాడు భాగవతంలో ఆయన. రుక్మిణీ కళ్యాణంలో కూడా ఆవిడ అలాగే నా భాగ్యం ఎట్లున్నదో అంటుంది. ఇప్పుడు ఈయన కూడా మళ్ళీ నా భాగ్యం ఎట్లున్నదో, నా అదృష్టం ఎలా ఉందో. ఏమైనా శ్రీకృష్ణుడిని నేను సాయంకాల సమయానికి వెడతాను, మాధవుని పాదాల మీద కర్ర పడిపోయినట్టు పడిపోతాను. అప్పుడు ఆయన తన చెయ్యి పైకెత్తుతాడు. ఆ చెయ్యి ఎటువంటి చెయ్యో తెలుసా? మహావేగముగా వెళ్ళిపోతున్న కాలం అనే సర్పాన్ని నాశనం చేసే చెయ్యి అది. కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుందండోయ్, 40 రోజుల్లో ఇవాళ అప్పుడే 32వ రోజులో కడుగు పెట్టేశామా మనం? కళ్ళు మూసుకు తెరిచేలోపు కిందటి సంవత్సరం 40 రోజులు అయిపోయింది హనుమత్ చరిత్ర, ఈ సంవత్సరం 40 రోజులు అయిపోతుంది. ఇలా యుగాలు యుగాలు గడిచిపోతుంది. అందుకే కాలమునకు ఆసుగము అంటే వేగముగా పోవునది. ఇలా వేగముగా పోయే ఈ కాలం ఒక సర్పం, ఈ సర్పం మనల్ని కాటేస్తోంది. అంటే కాలం గడిచిందంటే మనం వెళ్ళిపోతున్నాం అని అర్థం. కాల సర్పం కాటేయడం అంటే మనం శరీరం విడిచిపెట్టి వెళ్ళడం. ఎంతమంది పోయారు, ఎంతమంది పోతున్నారు, యుగ యుగాలుగా ఎంతోమంది పుట్టి పెరిగి నశించిపోతున్నారు. ఆ కాలసర్పం కాటేయకుండా కాపాడే శక్తి ఒక్క శ్రీకృష్ణుడి హస్తమునికే ఉన్నది. ఆ హస్తం నెత్తి మీద పెట్టాడంటే నన్ను కాలసర్పం కాటేయదు, అనగా నాకు భూమి మీద పునర్జన్మ ఉండదు. అలా పునర్జన్మ లేకుండా చేసే పవిత్రమైన శ్రీకృష్ణుడి హస్తం నా నెత్తి మీద పెట్టకుండా ఉంటాడా? నన్ను తరింపజేయకుండా ఉంటాడా? ఆయన పాదాల మీద పడి ఆయన తిట్టినా కొట్టినా చీయన్నా పొమ్మన్నా రమ్మన్నా నేను నీ భక్తుణ్ణి విడిచిపెట్టనని ఆయననే దిక్కును నమ్ముకుని ఆ కాళ్ళ దగ్గర ఏడుస్తూ కూర్చుంటే ఆయన నన్ను అనుగ్రహిస్తాడు, నాకు పునర్జన్మ లేకుండా చేస్తాడు అంటే నమ్మకం. ఆయన నేను విడవను, ఏమో ఏం జరుగుతుందో, ఒకవేళ ఆయన తిరస్కరించినా సరే నేను మాత్రం ఆయన పాదాలు వదలను, ఆయన కాళ్ళు పట్టుకుంటాను, ఆయన హస్తం అంత గొప్పది అని ఆ చేతిని గురించి ఆలోచన చేశాడు. ఈలోపు మళ్ళీ శరీరం పొంగిపోయింది. నారదుడు వర్ణించాడు కదా కృష్ణుడు ఇలా ఉంటాడని, ఆ ముఖాన్ని మరి కాసేపట్లో చూడబోతున్నాను, ఇప్పటి వరకు చూడలేదు. విని కృష్ణుడి మీద ఒక అభిప్రాయం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. ఆ అభిప్రాయం ప్రకారం కృష్ణుడి రూపం ఎలా ఉంటుందో ఆయన వర్ణించుకున్నట్ట, అలకభ్రాజితమై సుధాం సునిభమై హాసప్రభోదామమై జలజాక్షంబై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాతాక్షుణ్ణి చూడబోలు నగువో సత్యంబు సత్యంబువో నాకు నా వల దిక్కేగుతును నవి మృగవ్రత వనమృగవ్రాతం బులి త్రోవలం. మరికొద్దిసేపట్లో నాకు కృష్ణ దర్శనం అవుతోంది. ఎలా కనిపెట్టేట ఆయన? ఆయన రథంలో బృందావనానికి వెడుతూ ఉంటే కుడివైపు నుంచి లేళ్ళు చెంగు చెంగును దూక్కుంటూ పెడుతున్నాయట. నా వల దిక్కేగుతునున్నవి వనమృగవ్రాతంబులి త్రోవలన్, వనమృగములు అడవిలేళ్ళు, అడవిలో ఉన్న లేళ్ళు నాకు కుడివైపు నుంచి చెంగ్ చెంగని నాలుగు కాళ్ళ మీద దూకుతూ పెడుతున్నాయి. లేడు ఎప్పుడైనా మనకు కుడివైపు నుంచి చెంగు చెంగుమని దూక్కుంటూ వెళ్ళిందంటే మనం అనుకున్న పని అవుతుంది. ఎవరిని చూడాలని పెడుతున్నామో అతను దర్శనమిచ్చి తీరతాడు, అతని యొక్క సత్కారం పొందుతాము అని సాముద్రిక శాస్త్రం శకున శాస్త్రం చెబుతున్నది. కాబట్టి ఈ మృగములు ఇలా పెడుతున్నాయి గనక నాకు కృష్ణ దర్శనం అవుతుంది. ఆ కృష్ణుడు ఎలా ఉంటాడు? అలకభ్రాజితమై తల వెంట్రుకలు మంచి ఉంగరాల జుట్టు కదా, గిరదాల జుట్టు, ఆ గిరదాల జుట్టుతో కూడినటువంటి ముఖం చూస్తాను. శ్రీకృష్ణుడి శిరస్సు మీద వంకీలు తిరిగిన జుట్టు ఉంటుంది, ఆ జుట్టు చూస్తాను ముందు. ఇంకా ఆయన నవ్వుతూ ఉంటాడు. నవ్వుతున్నప్పుడు ఆయన సుధాంశు నిభమై పూర్ణ చంద్రబింబంలో ఉంటాడట. ఆయన నవ్వు వెన్నెల, ఆయన ముఖం చంద్రబింబంలో ఉంటుంది. ఇంకా నవ్వు